Lowe's knows July 4th savings are worth celebrating. Right now, get up to 40% off select major appliances and get an additional 10% off two or more select major appliances. Plus, get three Scotts Naturescapes 1.5 cubic foot mulch bags for just $10. These deals are coming in hot. Lowe's, we help, you save. Valid through 7/9. Selection varies by location. While supplies last, see Lowe's.com for more details. Excludes Alaska and Hawaii.
The voice of India. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టేటీ ఉంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారే విచిత్రం కార్యక్రమం December 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మాట మాట అనేది మనిషిని మనిషిని కలుపుతుంది. మాట ద్వారా మన మనసులో ఉన్న ఆలోచనలు తెలుస్తాయి, రాదర్ మన మెదడులో ఉన్న ఆలోచనలు, మన మనసులో ఉన్న భావాలు తెలుస్తాయి, ఫీలింగ్స్. మాట చాలామందిని ఆలోచింపజేస్తుంది, ఉన్న ఆలోచనల్ని పక్కన వాళ్ళకి తెలియజేస్తుంది. అసలు మాట్లాడుకోవడం అనేది కేవలం మనుషులకి మాత్రమే ఉన్నటువంటి, అంటే మనకంటూ ఒక భాష ఏర్పడి ఆ భాషలో మనము మన భావాల్ని ఎదుటి వాళ్ళకి వ్యక్తీకరించడం అనేది మనకి మాత్రమే సొంతమైనటువంటి ఒక వినూత్న ప్రక్రియ. కుక్కలు అరుచుకుంటాయి, డాల్ఫిన్స్ మాట్లాడతాయి అని, అంటే అవి మన మాటల్ని అర్థం చేసుకుంటాయని, వాటికంటూ ఒక భాష సౌండింగ్ ఏదో ఉందని. సౌండ్ వేరు, ప్రత్యేకంగా అక్షరాలు లిపి ఇంత ఉండి భాషలో మాట్లాడుకోవడం వేరు. కాబట్టి ఆ లెక్కను చూస్తే మనం అడ్వాన్స్డ్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ అడ్వాన్స్డ్ మనుషులు వాళ్ళకు వచ్చినటువంటి భావాలని, వాళ్ళకి స్ఫురించినటువంటి ఆలోచనల్ని పంచుకోవడానికి ఒక వేదిక కావాలి. ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది, అందులోనే ఉన్న మనము మనకంటూ కొన్ని యూనిక్ ఆలోచనలతోటి ప్రపంచానికి ఎంతో కొంత చెయ్యాలన్నటువంటి ఒక ఉత్సాహం, ఆ ప్యాషన్తో రకరకాల ఆలోచనల్ని, మనకు వచ్చిన వాటిని, వాటిని మనం ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన జీవితంలో మనకి ఎన్నో అనుభవాలు, ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక పుస్తకంగా రాస్తారు, లేదు పెద్దవాళ్ళు అయితే కాస్త ఒక మూలను కూర్చుని ఉన్న వాళ్ళైనా సరే ప్రతిరోజు వాళ్ళ అనుభవాలను ఎవరో ఒకళ్ళు ఎవరైనా అడిగిన వాళ్ళకి వాళ్ళు చెప్తూ ఉంటారు, పలానా పలానా జరిగింది అప్పుడు మా రోజుల్లో, అప్పుడు మేము ఇలా ఎదుర్కొన్నాం ఇది అది అని చెప్పి. ఇవన్నీ కూడా ఏంటంటే భావితరాలకి ఒక వేదిక, వాళ్ళు ఎలా జీవించారు, ఏమిటి వాళ్ళు పడ్డ కష్టాలు ఏమిటి, ఇలాంటివన్నీ తెలియడానికి. మరి ఇలాంటి కొన్ని వినూత్నమైన ఆలోచనల్ని ప్రపంచం మొత్తానికి తెలియజెప్పాలంటే ఒక వీడియో తీయాలి, ఒక యూట్యూబ్లో పెట్టాలి. ఇప్పుడు అది వరకైతే పత్రికల్లో వేసేవాళ్ళు, ఆ పత్రిక ఎంతవరకు, దానికంటే ఒక పరిమితి ఉంటుంది కదా, ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని దాటి ఇలాంటి ఆలోచనలు అన్నిటినీ ఒకచోట క్రోడీకరించి పంచుకునే వేదికే టెడ్ టాక్. దీని గురించి మనం అది వరకు మాట్లాడుకున్నాం. నాకు గుర్తున్నంత మటుకైతే 1.5 or 2 అయినట్టుంది మనం ఇది మాట్లాడుకుని. టెడ్ టాక్లో ఏంటంటే అంటే ఒకే రకమైన భావసారూప్యం ఉన్న వాళ్లే ఉండాలి అని లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి దృక్పథం వాళ్ళది, ఒక విషయాన్ని ఎవరు ఎలా తీసుకుంటారన్న దాని మీద దానికంటూ ఒక లిమిటేషన్ అంటూ ఏం లేదు, ఎవరు ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ ఆ వేదిక మీదకి వచ్చి మాట్లాడాడంటే ఆ మనిషికి ఒక స్థాయి ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయి ఎలాంటిదంటే తనకి స్ఫురించిన ఆలోచన కార్యరూపం దాల్చి దాంట్లో ఆటుపోట్లను ఎదుర్కొని దాన్ని వీళ్ళు ఎంతవరకు అసలు సక్సెస్ వరకు తీసుకెళ్ళగలిగారా, లేదా దాన్ని ఎంతమంది ప్రజలకి అది రీచ్ అయ్యింది, వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయోగము లేదా వాళ్ళ ఆలోచన ఒక అంకురం అలాగా పెరిగి 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 మహావృక్షం అవుతుంది. దాని నీడలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ ఆలోచనల్ని పంచుకోవడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది. మొన్న ఇదే విషయం మీద టెడ్ టాక్లో జరిగినటువంటి జావేద్ అక్తర్ చెప్పిన విషయాన్ని నేను పంచుకున్నప్పుడు శివ గారు, ఎస్ శివ అనే ఆయన, ఇలాగ ఇలాంటివి మీరు ఎక్కువగా చేస్తే బాగుంటుంది, మంచి ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి అని సలహా ఇచ్చారు. అనక అది బాగా నచ్చి ఆయన ముందుగా ఆ సలహా ఇచ్చినందుకు నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక మై ఇన్ మీడియా వేదిక మీద. అలాగే మై ఇన్ మీడియాలో మనం మామూలుగా ప్రతి ఒక్క అంటే ఎవరికి కనెక్ట్ అయ్యేటటువంటి టాపిక్ వాళ్ళు అరే ఇది మన కోసమే అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాగే అడపాదడప ఎప్పుడైనా సరే అంటే శనివారాలు మనం ఎటు సాహిత్యమో సంగీతమో సినిమాలో మాట్లాడుకున్నా కూడా మిగతా వారాల్లో ఎప్పుడైనా కొంచెం ఆ టాపిక్ వచ్చి సినిమాల గురించి మాట్లాడినా కూడా యూత్ ఓరియంటెడ్గా ఎక్కువగా ఉంటుంది నేను తీసుకునేటటువంటి అంశాలు. అందులో అడపాదడప టెడ్ టాక్ చెప్పడం కాకుండా కనీసం వారానికి ఒక్కసారైనా ఈ టెడ్ టాక్ గురించి తీసుకుందాము అని ఒక ఆలోచన నాకు ఫస్ట్ నుంచి ఉండింది. దాన్ని ఆయన ఇంకా బలపరిచారు. ఎస్ శివ గారు, మీకు కృతజ్ఞతలు. సో ఇవాళ ఈ మధ్య మరీ ముఖ్యంగా ఏమైందంటే టెడ్ టాక్ అనేది మామూలుగా అది యుఎస్ బేస్డ్ అది ఇది అని అంటూ ఉంటారు, అంటే ప్రతి కంట్రీకి అంటూ ఒకటి ఉన్నదని అంటారు. మరి నాకు తెలీదు, అది నేనైతే చూసింది యుఎస్ టెడ్ టాక్స్ మన యూట్యూబ్లో చూశాను. అయితే ఇక్కడ మనకి ఆ స్లాంగ్ అర్థం కాకపోవడమో లేకపోతే ఆ ఇంగ్లీష్ కొంచెం ఆ భాషలో ఉన్న పదాలు కొంచెం క్లిష్టంగా అనిపించి అర్థం కాకపోవడం అలాంటి సమస్య ఉంటుందని స్టార్ వాళ్ళు షారుఖ్ ఖాన్ని హోస్ట్గా పెట్టి టెడ్ టాక్స్ నయీ సోచ్ అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. అయితే టీవీ షోని మనం యాజ్ ఇట్ ఈస్గానేమో అది చూసి ఫాలో అయిపోయి అబ్బో అసలు అది ఇది అని అనుకోవడానికి లేదు. పైగా టీవీ షో అనేది వాళ్ళు ఎప్పుడు ప్రసారం చేస్తారు, మనకి టైం కన్స్ట్రైన్ ఉంటుంది, పైగా ఎప్పుడు ఇప్పుడు మన జావేద్ అక్తర్ గురించి చెప్పాను, అలాగే ప్రతి ఎపిసోడ్ అలాగా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడల్లా కొన్ని మనకి సంబంధించినవి ఉంటాయి, కొన్ని సంబంధించనివి ఉంటాయి. అందుకే ఇవాళ అలాంటి వాటిల్లో అంటే అటు ఇంగ్లీష్ వీడియోస్ నుంచి ఇటు మన హిందీ వీడియోస్ నుంచి తీసుకున్నటువంటి కొన్ని ఎక్సెప్ట్స్ తోటి కొన్ని మచ్చుతునకలని నేను చెప్పను, మెచ్చుతునకలనే చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా ఎంతైనా అభినందనీయం ఇప్పుడు నేను చెప్పబోయే ఆలోచనలన్నీ కూడాను సమాజానికి ఎంతో అవసరమైనవి, ప్రపంచానికి ఎంతో అవసరమైనవి. సమాజం అని చెప్పి నేను ఒక కన్ఫైన్డ్ ఏరియాకి చెప్పట్లేదు. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటికీ వాళ్ళు చూసే దృక్పథంలో ఆ దృక్కోణంలో మార్పు వల్ల వాళ్ళకి అవి వింతగా కొత్తగా తోస్తాయి. ఇప్పుడు ఒక చెక్క బొమ్మ ఉండి ఒక చెక్క ఉందండి, ఆ చెక్కను మనం మామూలుగా చూస్తే ఒక చెక్క అంటాం అంతే. అదే ఒక సంగీత విద్వాంసుడు చూస్తే దీంతో నేను ఫ్లూట్ చేయగలను, దీంతో నేను వీణ తయారు చేయగలను అని ఆలోచిస్తాడు. అదే ఒక వడ్రంగి వాడు చూస్తే నేను దీంతో ఒక బెంచియో కుర్చీయో చేయగలను అని ఆలోచిస్తాడు. సో చూసే దృక్కోణంలో మార్పు ఉంటుంది. మామూలు వాళ్ళకి ఇది ఒక సమస్య, ఆ సమస్య అలాగే కనపడుతుంది తప్ప దానికి సమాధానాలు తొందరగా దొరకాలి అనే దృక్పథంలో వాళ్ళు ఆలోచించరు, అలాగే అసలు ముందు అవి రావు కూడాను. కానీ కొంతమంది ప్రతి సమస్యలోనూ ఒక సమాధానం కోసం చూస్తూ ఉంటారు. ఆ సమాధానాన్ని వెతికే ప్రక్రియలో వాళ్ళకెదురైన అనుభవాలు, వాళ్ళకు వచ్చినటువంటి ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా ఇంకేదైనా కొంచెం కొత్తగా ప్రయత్నించవచ్చు అన్నటువంటి ఒక నమ్మకం మనలో కలుగుతుంది. అలాంటి కొన్ని మెచ్చు తునకలు ఇవాళ చూద్దాం. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం టెట్ టాక్లోని కొన్ని మెచ్చు తునకలు, అటు ఇంగ్లీష్ వీడియోస్ కానీ ఇటు మన హిందీ వీడియోస్ కానీ ఏదైనా సరే, మొత్తానికి నేను చూసిన వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని మెచ్చు తునకల గురించి నేను చెప్తానన్నాను కదా. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి పేరు డాక్టర్ గౌతమ్ భన్. ఈ గౌతమ్ భన్ గారు హ్యూమన్ అనాలిసిస్ ఎక్స్పర్ట్. ఈయన మాట్లాడుతూ మామూలుగా ఆయన తన టాక్లో ఎక్కువగా మనిషి అనే ప్రతి ఒక్క వ్యక్తికి కనీస అవసరాలు రోటీ, కపడా, మకాన్. అవునా? ఈ మకాన్ అన్న విషయానికి వచ్చేసరికి ఎక్కువగా అర్బనైజేషన్ అనేది మన ఇండియాని అలాగ కబళించేస్తుంది నెమ్మది నెమ్మదిగా. ఇదివరకు పల్లెటూళ్ళల్లో ఉండి ఏదో చుట్టపు చూపుగా ఎప్పుడైనా ఏదో సినిమా చూడాలంటేనో, సంతకి వెళ్ళాలంటేనో పట్టణానికి వచ్చి అక్కడ సంతలో రంగుల రాట్నాలు అవి తిరిగి ఏదో చిన్న షాపింగ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు పల్లెటూళ్ళకి. రాను రాను సిటీల్లో సెటిల్ అయిపోయి అక్కడే పుట్టి పెరిగి ఎప్పుడైనా ఎవరైనా చూడాలనుకుంటే అలా ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఊరో తాతయ్య వాళ్ళ ఊరో వెళ్ళాలి అని అంటే అప్పుడు పల్లెటూళ్ళకి వచ్చి ఓ 2 రోజులు ఉండి వచ్చేస్తున్నారు, రివర్స్ అవుతుంది. మరి జనాలంతా సిటీలోనే ఉన్నప్పుడు అందరిది ఒకే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండదు కదా. కొంతమంది బీపీఎల్ ఉంటారు, కొంతమంది లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు, కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, కొంతమంది ఫిల్దీ రిచ్ ఉంటారు. మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెడితే బీపీఎల్లో ఉన్న వాళ్ళు ఏం చేయగలరు? ఒక్కొక్కళ్ళకి 10-బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, 4-బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ వీళ్ళకి కనీసము ఒక మనిషి తలదాచుకోవడానికి చిన్న గూడు కూడా ఉండదు. మరి ఇలాంటి సమయాల్లో ముఖ్యంగా ఏంటంటే 95% ఇన్కము 95% జనాల ఇన్కము 10 నుంచి 15 వేల మధ్యలోనే ఉంటుందట. మరి 95% మందికి ఈ ఒక జీతంతో ముంబై లేకపోతే ఢిల్లీ ఇలాంటి చోట్ల ఒక ఇల్లు దొరకాలంటే కొనుక్కోవడానికి కాదండోయ్, కేవలం రెంట్కు ఉండాలన్నా చాలా కష్టమైన విషయం. మరి ఇలాంటి కష్టమైన ఒక సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తే, ఎందుకంటే మొత్తం మీద అర్బనైజేషన్ చేసిన తర్వాత అవుతున్న తర్వాత ఈ మార్పు జరుగుతున్నప్పుడు 20 మిలియన్ హోమ్స్కి ఆవశ్యకత ఉంది. కానీ కర్ణాటక గవర్నమెంట్ సంగతే కనుక తీసుకుంటే 2020 నాటికి వాళ్ళు 2.6 మిలియన్ ఇళ్ళని కట్టాలి. ఇంకా 3 ఏళ్ళు చెప్పాలంటే, మరీ గట్టిగా మాట్లాడితే 2 ఏళ్ళు మాత్రమే మిగిలింది. ఇప్పటికీ కేవలం 3.5 లక్షల ఇళ్ళు మాత్రమే కట్టించారు. అయితే అర్బనైజేషన్ వచ్చిన తర్వాత ఇళ్ళు కావాలి అని అంటే గనక మనకి ఫస్ట్ స్ఫురించేది ఏంటి, ఈ స్లమ్స్ ఇవన్నీ తీసేసి వీళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మించాలి అని గవర్నమెంట్ చెప్పే విధానం. అర్బనైజేషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ స్లమ్లు తీసేయడం, డిమాలిష్ చేయడం, కానీ స్లమ్ లేదా బస్తీ అని ముందు మనం అనేస్తాం. అక్కడ జనాలను చూస్తే మనకి అబ్బా ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు మన ఇంట్లో లోపల వరకు రాకూడదు, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఏం వాళ్ళు మనుషులు కదా, అసలు వాళ్ళు ఇలా వచ్చి మాకు ఇట్లా ఇల్లు కావాలి అని అంటే ఎవరికైనా సరే, అరే నేను కష్టపడి సంపాదించుకుని నేను ఇలాంటి ఇల్లు ఇంట్లో నేను రెంట్కుంటున్నానో లేకపోతే నేను సొంతగా కట్టుకున్నానో ఏదో, కాబట్టి నేను దానికి ఐ డిజర్వ్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ షెడ్ మై బ్లడ్ అండ్ స్వెట్ అని మనం ఆలోచిస్తాం. ఒక సిటీ సస్యశ్యామలంగా ఉండాలి అంటే కొంచెం మంచి రన్నింగ్లో ఉండాలి, డెవలపింగ్ సిటీ అని ఎప్పుడు అనిపించుకుంటుంది ఎవరైనా సరే? ఇప్పుడు విజయవాడ లాంటి ఊరు తీసుకోండి, ఇది వరకు అంత పెద్దంత ఏమీ దీనికి అంటే ఇది వరకు కూడా బిజినెస్ క్యాపిటల్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నిజంగానే అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత దీని డెవలప్మెంట్ని మీరు ఎలా కొలుస్తారు? అబ్బో అక్కడ భూముల రేట్లు తెగ పెరిగిపోయినాయి అంటారు. అక్కడ ఇంకా ఏ డెవలప్మెంట్ జరిగిందనేది పక్కన పెట్టండి, ఒక భూమి రేట్ని బట్టి ఆ సిటీ యొక్క డెవలప్మెంట్ని అంచనా వేస్తూ ఉంటారు. మరి అలాంటి డెవలప్డ్ సో కాల్డ్ డెవలప్డ్ సిటీలో ఆ భూమి రేట్లు అంత పెరిగినప్పుడు కనీసం ఒక మనిషికి నిల్వ నీడ లేదు అని అంటే అది ఎంత దారుణమైన విషయం. 15% నుంచి 60% పాపులేషను ఇలాంటి స్లమ్స్లోనే నివసిస్తుంది. సిటీ ల్యాండ్లో 2 నుంచి 10% వరకు ఆక్యుపై చేస్తుంది. ODI.ORG లెక్కల ప్రకారం, 2015లో వేసిన లెక్కల ప్రకారం, ఒక ల్యాండ్ రేటే కనుక డిసైడ్ చేస్తే, డిమాండ్ని డిసైడ్ చేసే మాట అయితే, అప్గ్రేడేషన్కి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే మాకు ఈ స్లమ్స్ వద్దు, మాకు కాస్త అంటే మొహల్లా లాంటిది ఒకటి క్రియేట్ చేయండి, ఒక చిన్న మంచి ఒక కాలనీ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయండి అని, దాన్ని అప్గ్రేడేషన్ అంటారు. అలాగా థాయిలాండ్లో 137 సిటీస్లో 100 వేల జనాలకి ఇలాంటి స్లమ్స్ ఇవన్నీ ఏవి డిమాలిష్ చేయకుండా ఉన్నవి, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక టెంపరీగా వాళ్ళు ఏదో రేకులు లాంటివి వేసుకుంటారు. సో వాళ్ళని అక్కడి నుంచి డిమాలిష్ చేసి తరలించేసి ఇంకో చోటికి పంపించి అక్కడేదో చేస్తామని చెప్పి ఇలాంటివి కాకుండా ఉన్న చోటే వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచే విధంగా మంచి ఒక ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళకి నిలువనీడని కల్పించారు. అయితే వీళ్ళ నినాదం ఏంటంటే, ఇప్పుడు ఈ డాక్టర్ గారి నినాదం ఏంటంటే, భూమి అందరిది, ప్రతి వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉంది. సో అలాగే ఈ స్లమ్స్లో ఉండే వాళ్ళకు కూడాను ఆ భూమి మీద హక్కుని కల్పించాలి. కానీ కల్పించాలంటే ఎలాగా, ఇది హక్కు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి రేపు పొద్దున్న నా పిల్లలకు తదనంతరం ఇది వచ్చేయాలి, లేదా వీళ్ళు దీన్ని అమ్ముకోవచ్చు, అమ్మే లేదా దాని మీద బిజినెస్ చేసేటటువంటి హక్కుల్ని వాళ్ళు ఇవ్వరు. కేవలం నీకు నిలువనీడ కోసం అని చెప్పి ఇల్లు కావాలి అని అంటే అందులో నువ్వు వేసుకోవచ్చు. నీకు మినిమం ఎమ్యూనిటీస్ అయినటువంటి డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి ఫెసిలిటీస్ని వాళ్ళు ఇస్తారు. అది బాగా నచ్చి, థాయిలాండ్లో వీళ్ళు చేసినటువంటిది నచ్చి, ఒరిస్సాలో మన బస్తీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న జనాలు వాళ్ళందరినీ కూడాను ఇదే విధంగా చేస్తే బాగుంటుంది అని అనిపించి, ఇది పాపులిజం కాదు ఒక ఆర్థిక వికాసానికి దారితీస్తుంది అని అనిపించి ఒరిస్సాలో ఈ వినూత్న ప్రక్రియను చేపట్టారు ఆల్రెడీ. సో ఎప్పుడైనా సరే ఒక మనిషి దేని గురించన్నా ఆలోచిస్తున్నాడు అని అంటే దాంట్లో ఇప్పుడు మెయిన్ ఈయన చెప్పిన, ఇప్పుడు డాక్టర్ గౌతమ్ చెప్పింది ఏంటంటే ఈయన ఆలోచన ఇంతమందిని మార్చింది. ఈయన స్లమ్స్ ఉండకూడదు, అసలు స్లమ్స్ లేదా బస్తీ అనే పదం ఉండకూడదు. వీళ్ళకి ఒక మొహల్లా లాంటిది, అంటే ఒక కాలనీ లాంటిది క్రియేట్ అవ్వాలి అనే ఒక సత్సంకల్పంతో ఇన్ని ఇంతమందితో మాట్లాడి ఇన్ని రకాల స్టెప్స్ తీసుకొని మొత్తానికి నెమ్మది నెమ్మదిగా ఇరాడికేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు చాలా మటుకు అందరికీ ఎలక్ట్రిసిటీ వచ్చింది, మంచి రక్షిత మంచినీరు వచ్చింది ఒరిస్సాలో, అలాగే వాళ్ళకంటూ ఒక అంటే నిలువ నీడ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని అమ్మడము అలాంటివి ఏమీ చెయ్యరు, చేయడానికి వీల్లేదు. సో ఇలాంటి ఒక స్వావలంబనని ఆయన కలిగించారు. నిజంగా నాకు భలే ఆహ్వానించదగ్గ ఒక మంచి చేంజ్ అనిపించింది. ఎందుకంటే ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోరు, పక్క ఇళ్ళు అంటారు, పట్టాలు ఇస్తానంటారు, ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. గవర్నమెంట్ మారినప్పుడల్లా వీళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉండడమే. అందుకని ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటే అది కరెక్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో వ్యక్తి గురించి నేను చెప్తాను.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Hi everyone, I'm Mohammad Irfan and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
One minute music bite from band Indo Soul by Karthik Iyer.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
You are listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి చెట్లు. చెట్లు మన ప్రగతికి తొలిమెట్లు, అది ఇది అని చెప్పి ఎన్నెన్నో స్లోగన్స్ రాస్తాం. కానీ ఒక మొక్కను నాటడానికి మనకి ప్లేసు ఉండదు, టైము ఉండదు, దానికి నీళ్లు పోసే టైం అంతకన్నా ఉండదు. అందుకని ఒక 20 రూపాయలు డొనేట్ చేసి గ్రీన్ పీస్ వాళ్ళకి మీరు నా తరఫున 2 మొక్కలు నాటనని చెప్తాం. వాళ్ళ 20 రూపాయల్లో 15 రూపాయలు పెట్టి వాళ్ళ ఆఫీస్ని మెయింటైన్ చేసుకుంటూ 5 రూపాయల్లోనో 2 రూపాయల్లోనో వాళ్ళు మొత్తానికి 2 మొక్కలు నాటామని మనకి మెయిల్ పంపిస్తారు. అది నిజమో కాదో మనకు తెలీదు. దీని బదులు మనమే ఒక మొక్కను నాటచ్చు కదా. చెప్తాం కానీ చెయ్యం కదా. అయితే బెంగళూరుకి చెందినటువంటి శుభేందు శర్మ అనే అతను టెట్ టాక్లో ఒకసారి వచ్చాడు. ఇతను ఇండస్ట్రియల్ ఇంజనీర్ అండ్ ఎకో ఎంటర్ప్రెన్యూర్. ఇదివరకైతే ఇండస్ట్రియల్ ఇంజనీర్, ఇప్పుడు ఆ ఉద్యోగం మానేసి ఎకో ఎంటర్ప్రెన్యూర్గానే ఉన్నాడు. తను టొయోటాలో పనిచేసేవాడు. టొయోటా అంటే మంచి ప్రసిద్ధమైనటువంటి జపాన్ కంపెనీ. అయితే అతను ఒక జపనీస్ సైంటిస్ట్ అకీరా మియావాకి అనే అతన్ని కలిశాడు. ఆ అకీరా అనే ఆయనకి ఏంటంటే ఎక్కడైనా సరే ఎకో ఫ్రెండ్లీగా, కాస్త మంచి పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి ఇండస్ట్రీ ఏదైనా సరే అనేది తన అభిమతం. అందుకని ఒక 2.5 ఎకరాలు అంటే 2.5 ఎకరాల్లో చిన్న చిన్న మొక్కలు నాటుదాము, వాళ్ళ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నది అది, చిన్న చిన్న మొక్కలు నాటుదాము, ఓ చిన్నపాటి అడవి లాంటిది తయారు చేద్దాము అని ఆయన అనుకున్నాడు అకీరా. దానికోసమని 30,000 మొక్కల్ని తెప్పించారు. సరే ఫ్యాక్టరీలో అందరూ పాల్గొన్నారు, చక్కగా బాగుంది అంతా అనుకున్నారు. అది చూసిన తర్వాత అండ్ వితిన్ నో టైం అలా చక్కగా దట్టమైన అడవిగా పెరిగిపోయింది. అది ఒక 6-7 నెలల్లో చక్కగా మొత్తం ష్రబ్స్ అన్నీ కూడాను ఒక స్టేజ్కి వచ్చినాయి. ఏడాది తిరిగేసరికి మంచి దట్టమైన అడవిగా తయారైపోయింది. అది చూసేసరికి ఇంజనీర్కి ఒక మంచి ఫీల్ వచ్చింది, అరే మన ఫ్యాక్టరీ పక్కన ఇంత మంచి పచ్చదనమా అని చెప్పి. సరే ఆ ఇంజనీర్కి అనిపించింది, ఓకే ఇక్కడ ఈయన అడవిని పెంచాడు బాగానే ఉంది, ఇదే అడవిని నేను ఇంటి దగ్గర కూడా పెంచితే ఎంత బాగుంటుంది, చక్కగా రోజు ప్రశాంతంగా పచ్చదనం అలా ప్రివేల్ అవుతూ ఉంటుంది కదా అని అనుకున్నాడు. సో అప్పుడు ఇంటి దగ్గర ఉన్న కొంచెం స్థలంలో ఆ అకీరా చెప్పినట్టుగానే తను కూడాను ఏదో కొన్ని మొక్కలు నాటాడు. అది కూడా ఏడాది తిరిగేసరికి మంచి కూ అనుకుంటూ చక్కగా కోయిల గానాలు, చల్లటి గాలి. అసలు అడవి అని ఎందుకు అంటున్నానంటే ఏదో 4 మొక్కలు నాటేసి ఓ చిన్న తోట లాంటిది పెడితే అది తోటే అవుతుంది, అడవి అవ్వదు. మంచి పెద్ద పెద్ద చెట్లు, అలా ఒక మంచి అడవి ఫీలింగ్ వచ్చేటట్టుగా మొత్తానికి పెంచాడు. ఆ తర్వాత అది పెరిగి మంచి ఒక అడవిలాగా తయారైన తర్వాత చూసి తనకి మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది, అరే నేను వెహికల్స్ మీద పనిచేయడం మానేసి జంగిల్స్ మీద పనిచేస్తే బెస్ట్ ఏమో అని అనిపించి టొయోటాకి రిజైన్ చేసి 35 దేశాల్లో 100 అడవుల్ని పెంచారు. అది కూడా ఎలాగా, 30% ఎక్కువగా ఉంటుంది ఉన్న అడవి కన్నా, దట్టమైన డెన్సిటీ అనేది చాలా ఎక్కువ, అంటే ప్రతి చిన్న చిన్న అడవికి అడవికి అన్నట్టు ఎక్కువ దూరం లేకుండా చాలా ఒత్తుగా ఉంటుంది. 30% ఎక్కువ అడవి, అది కూడా 10% ఫాస్టర్ గ్రోత్ మామూలు అడవి కన్నా. మరి ఇలాంటి అడవిని తయారు చేయాలి అంటే ఏం కావాలి అని అంటే వాళ్ళు ఫస్ట్ అక్కడున్న జాగ్రఫికల్ కండిషన్ చూస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 35 దేశాల్లో ప్రతి దేశానికి ఒక జియోగ్రఫికల్ క్రైటీరియా ఉంటుంది. సో అలాంటిది ఒకసారి చూస్తారు, అసలు ఏంటి వీళ్ళ కండిషన్, ఏంటి ఇక్కడ ఏం పెరుగుతాయి ఎక్కువ అని. అక్కడున్న చెట్లు జాతులు అవన్నీ కూడా పరిశీలిస్తారు, ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. తయారు చేసుకుని ఆ అడవిని అతి పొడవైన చెట్లు, ఒక మోస్తరు చెట్లు, కొద్ది చిన్న చెట్లు, ష్రబ్స్ ఈ విధంగా డివైడ్ చేస్తారు. చేసి అన్నిటినీ ఒకే చోట, అంటే నార్మల్గా ఏమవుతుందంటే న్యాచురల్ ఫారెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో మట్టి చాలా తడిగా ఉంటుంది అండ్ మంచి సారవంతమైన నేల ఉంటుంది అడవుల్లో. మరి బంజరు భూమిని కూడా అంతే సారవంతం చేయాలి అంటే ఏం చేయాలి? దానికి కూడా వీళ్ళు ఒక ఉపాయాన్ని కనుక్కుని ముందు బంజరు భూమిని కొంచెం తవ్వి వడ్ల నుంచి వచ్చిన తవుడు, కొబ్బరి చెత్త, షుగర్ కేన్ పిప్పి ఇలాంటివన్నీ వేసి మొక్కల్ని ఇలా అంటే దగ్గర దగ్గరగా నాటుతారు. మొత్తం అంతా ఏమో దూరం దూరంగా ఎక్కడెక్కడో పెట్టకుండా చాలా దగ్గర దగ్గర నాటుతారు మొక్కలన్నిటినీ. అలా పెట్టేటప్పుడు చిన్న పెద్ద చెట్లన్నీ ఒకే చోట పెరిగేలాగా చూస్తారు. అప్పుడు ఒక మల్టీ లెవెల్ ఫారెస్ట్ ఎదుగుతుంది. ఒకటి పొడుగ్గా ఉంటుంది, మరొకటి పక్కనే కొంచెం పొట్టిది ఉంటుంది. అట్లా అక్కడ ఉన్న నేల అంతా కూడాను ఆకుపచ్చగా మారుతుంది కొన్నాళ్ళలో. అంత బంజరు భూమిని, అంటే స్టేల్ ల్యాండ్ని కూడాను మంచి ఫర్టైల్ ల్యాండ్గా తయారు చేస్తారు వీళ్ళు. అక్కడున్న నేల అంతా కూడా ఆకుపచ్చగా మారి మట్టిలో నాటిన మొక్కల వేర్లు చాలా ఫాస్ట్గా ఎదుగుతాయి. ఆ మట్టిలో తేమని అలాగే ఉంచడానికి, ఆ హ్యూమిడిటీని అట్లాగే ఉంచడం కోసం అని చెప్పి వీళ్ళు గడ్డి, తర్వాత మిగతా ఏదైనా స్ట్రాస్ ఉంటుంది కదా అలాంటివన్నీ వేసేసి కప్పి ఉంచుతారు. అప్పుడు ఎండ అసలు మామూలుగానే పడదు, కొంచెం ఇంకా ఎదిగిన తర్వాత అయితే మరీ డెన్స్ ఫారెస్ట్ అయిపోతుంది కంటే అసలు ఎండ పడనే పడదు. కానీ అది ఎదిగే లోపు కూడా పడకుండా, అంటే ఎండ ఎక్కువ పడితే కనుక నేలలో ఉన్న నీరు హ్యూమిడిటీ అంతా ఆవిరైపోతే మళ్ళీ బంజర్ భూమి, ఐ మీన్ ఈ స్టేల్ ల్యాండ్ అంతా మళ్ళీ ఎండిపోతుంది. అందుకని గడ్డి స్ట్రాస్ లాంటివి వేసి నీళ్లు పడుతూ ఉంటారు. దాని మీద బ్లాంకెట్లో ఉన్న గడ్డిని అప్పుడప్పుడు తీసి మార్చి కొత్తదేస్తూ ఉంటారు. కానీ చెట్లన్నీ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేయడం అనేది జరగనే జరగదు. మన గవర్నమెంట్ లాంటిది మాత్రం అస్సలు కాదు. మొక్కల్ని నాటి చెట్టు అయిన తర్వాత కొట్టేసి మళ్ళీ ఇంకో రెండు మొక్కల్ని నాటి ఇలాగ ఉండదు. రెండేళ్లలో అడవి ఎంత దట్టంగా పెరుగుతుందంటే ఆఖరికి సూర్యరశ్మి అడవి నేల మీద పడాలంటే కూడా కష్టం, అస్సలు పడదు. సో సూర్యరశ్మి కూడా నేలను తాకనంత దట్టమైన అడవిని పెంచిన తర్వాత ఆ ఆకులన్నీ రాలుతూ ఉంటాయి కదా, మరి ఆకు రాలే కాలం వచ్చినప్పుడు. సూర్యరశ్మి పడితే ఎండుతుంది, కానీ సూర్యరశ్మి పడకపోతే గాల్లో ఉన్న తేమ, తర్వాత నీటిలో మన నేల మీద ఉన్న తేమకి నెమ్మదిగా ఫర్టిలైజర్గా మారుతుంది, అవేటు ఎండిపోవు గనక. సో ఒక కుటుంబంలో గనక కలిసిమెలిసి ఎదిగితే ఎంత, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో కనుక కలిసిమెలిసి పెరుగుతూ ఉంటే పిల్లలు ఎంత ఒక మంచి హెల్దీగా పెరుగుతారో, అలాగే పొట్టివి పొడుగువి లావువి అన్నట్టు అన్ని రకాల చెట్లు ఒకే చోట దూరం దూరం కాకుండా ఒక దగ్గర కలిపి నాటడం వల్ల చక్కగా ఎదిగినాయి అన్ని చెట్లు. ఇండివిజువల్గా అయితే కనుక ఇలా ఉండేది కాదు. సో 10 ఏళ్లకి ఆల్మోస్ట్ 100 ఏళ్ల అడవి ఎలా ఉంటుందో అలా తయారవుతుంది. అంటే చాలా ఫాస్ట్ గ్రోత్ కదా. ఇలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మరి మబ్బులు కూడా అట్రాక్ట్ అవుతాయి, తొందరగా వర్షాలు పడతాయి. కేవలం వాళ్ళు చూసుకునేది ఒక్కటే, ఒక 6 కార్లు పట్టే పార్కింగ్ స్పేస్ అంత ప్లేస్ ఉంటే చాలు. 6 కార్లు పట్టే పార్కింగ్ స్పేస్లో ఒక ఐఫోన్ ఖరీదు, అంటే 300 చెట్లు ఎదిగేలాగా మనము చేయొచ్చు. సో 6 కార్లు పట్టే పార్కింగ్ ప్లేసు, ఒక ఐఫోన్ ఖరీదు కనుక మనం త్యాగం చేయగలిగితే 300 చెట్లు ఎదిగేలాగా ఒక అడవిని క్రియేట్ చేయొచ్చు. మనకి ఏ పని కావాలన్నా పేపర్ కావాలి, అంతే కదా, చెట్ల నుంచే కదా మరి పేపర్ వచ్చేది. సో ఇది మన ఒక్కళ్ళ ఆశ కాదు, అడవి అనేది అందరూ ప్రపంచం అంతా కూడాను గ్రీనరీ కోసమని కొట్టుమిట్టాడుతుంది. సో అలాంటి గ్రీనరీ కోసము ఫారెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి కెన్యా, కొరియా, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలా ప్రపంచం అంతా ఈ అకీరా ఫార్ములాతోటి చిన్న పెద్ద ఫారెస్ట్లను క్రియేట్ చేయడం అసలు ఒక ఊపులో స్టార్ట్ చేశారు, అలాగే అది కంటిన్యూ అవుతుంది. మన జీవితమే కాదు, మన భూమి మరింత సస్యశ్యామలంగా మారుతుంది ఇలాంటి అడవుల వల్ల. సో ఇప్పటి నుంచి ఏదైనా ఖాళీ ప్లేస్ కనపడితే కనుక అర్జెంటుగా ఇక్కడ ఒక జంగిల్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చేటట్టుగా తయారు చేయాలి అన్నది తన అభిమత అంట. ఎంత సూపర్ కదా. ముందు ఆ జాపనీస్ సైంటిస్ట్ అకీరాకి థ్యాంక్స్ చెప్పాలి, ఆ తర్వాత ఇదిగో ఈయనకి. ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మై ఇన్ మీడియా మరియు శ్రీకృష్ణ సంయుక్తంగా సమర్పించిన కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి శ్రీకృష్ణ మాలవిక పాడిన కలలో నువ్వేనా పాట.
కలలో నువ్వేనా, కథలో నువ్వేనా, ఎదలో నువ్వేనా, కథలో నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓ నిస్తమా.
బహుశా నిన్నేనా, కలిసా నిన్నేనా, మనసి ఇచ్చానా ప్రాణమా.
ఆడించవి పాడించవి అష్టాచ్యమ్మ, ఆడించవి మనసని గంభీ మువ్వలా.
నన్ను కమ్మితే మధుమాసం,
క్షణమైనా విడిపోతే వనవాసమే. పాడించవే అష్టాచమాడించవే మనసని గవ్వే మువ్వలా
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా మనము ఎవరైనా సరే ఒకళ్ళు ఇలా బ్యాక్ ప్యాక్ వేసుకుని వెళ్తున్నారనుకోండి, ఏం చూస్తాం మనము అంటే ఒక వెనకాల వేసుకునే బ్యాగ్ ఆర్ ఒక హ్యాండ్ బ్యాగ్, ఏదైనా సరే ఒక హ్యాండీగా ఉండేటటువంటి ఏ బ్యాగ్ అయినా సరే అందులో మనకి ఏం వస్తువులు కనపడతాయి? ఓ టిఫిన్ బాక్సు, ఒక దువ్వెన, లేకపోతే ఒక మొబైలు, బుక్స్, ల్యాప్టాప్, వ్యాలెట్, ఇలా ఏవైనా కనపడతాయి అంతే కదా. ఓ డాక్యుమెంట్స్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి సైన్స్నంతటిని మడిచేసి తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఎస్, అండ్ తన బ్యాగ్లో పెట్టుకోవడమే కాదు, పిల్లలందరికీ సైన్స్ని పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఈ వ్యక్తికి మటుకు నిజంగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. నిజంగా మామూలు వ్యక్తి కాదు, తను కాలిఫోర్నియా నుంచి ఇండియాకు వచ్చిన ఇండియన్ ఫిజిస్ట్ అండ్ ఇన్నోవేటర్. తన పేరు ప్రొఫెసర్ మను ప్రకాష్. ఈయన ఒకటే చెప్తాడు, మీరందరూ మామూలుగా ఈ పేపర్ బోట్లు చేయడము లేకపోతే ఒక కూల్ డ్రింక్ మూత ఉంటుంది చూసారా, ఆ కూల్ డ్రింక్ మూతని రెండు కన్నాలు చేసి ఆ కన్నంలోకి ఆపోజిట్ డైరెక్షన్లో దారాన్ని ముడేసి అటునుంచి ఇటునుంచి దాన్ని ఇలాగ తిప్పి ఇట్లా ఇట్లా లాగుతూ ఉంటారు రెండు చేతులతోటి, అది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది, గమనించారా అని అడిగారు. అడిగిన తర్వాత ఇదేంటిది, టెక్టాక్లో అన్నీ ట్రెండీగా ఉంటాయి, అసలు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అన్నారు, మీరేమో ఎప్పుడో మా చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలను గుర్తు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను చెప్పబోయేది అదే ఇప్పుడు. ఎందుకంటే అంటూ స్టార్ట్ చేసి తన మెయిన్ మోటో ఏంటంటే జనాలకి ఆర్ రాదర్ పిల్లలకి సైన్స్ అనేది ల్యాబ్లోనో క్లాస్లోనో చెప్పే ఒక సబ్జెక్ట్ కాదు, సైన్స్ని వాళ్ళు ఫీల్ అవ్వాలి, వాళ్ళు అనుభవించగలగాలి సైన్స్ని, ఆస్వాదించగలగాలి, అది ఆయన మోటో. మరి అలా ఆస్వాదించగలగాలి అని అంటే ఖచ్చితంగా ఒక వినూత్నమైన ప్రయోగాలు చేయాలి. సో ఆ ప్రక్రియలో ఆయన కనుక్కుంది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద 1 బిలియన్ జనాలకి మినిమం ఎమ్యూనిటీస్ అయినటువంటి కరెంటు, రోడ్లు, తర్వాత హెల్త్ ఇవేవి అందుబాటులో లేవు. ఇవేవి లేకుండానే బ్రతుకుతున్నారు ప్రపంచం మొత్తం మీద 1 బిలియన్ పీపుల్. సో సైన్స్ని కానీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ వాళ్ళకు కూడా రీచ్ అయ్యేలాగా ఏం చేయగలము అని ఆలోచించి దానికి ఒక ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు, ఫ్రూగల్ సైన్స్ అని చెప్పి. ఈయన ఏంటంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఆయన మాట్లాడిన విధానం ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఆయన ఉగాండాలో ఒక అడవిలో ఒక క్లినిక్లో పనిచేసేవారు. సరే అక్కడ ఒక 60,000 రూపాయల విలువైనటువంటి ఒక బ్లడ్ టెస్టింగ్ మెషిన్, అంటే మన సెంట్రిఫ్యూజో లేకపోతే బ్లడ్ షేకరో ఇలాంటివేవో ఉంటాయి కదా, హెమటో ఏవో ఇలాంటివేవో ఉంటాయి. సో అట్లాంటి ఒక ఎక్విప్మెంట్ 60,000 వర్త్ది అక్కడ ఉన్నది. కానీ ఆ ఉగాండా అడవిలో కరెంటే అసలు ఫెసిలిటీ లేదు, అది అక్కడ పెట్టుకుని ఏం చేసుకుంటారు 60,000ది. సో అలా ఊరికినే ఫ్లోర్ మీద పడుంది. సరే పవర్ లేదు కాబట్టి అది ఎంతకీ వాడలేదు, అక్కడ వదిలేసుకున్నారు, అయిపోయింది. కొన్ని 1,000 సంవత్సరాల క్రితం అంటే దాదాపు 5,000 ఏళ్ల క్రితం నుంచే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఈ థమ్సప్ మూతకి దారం కట్టి అటు ఇటు లాగుతూ ఉంటే అది తిరుగుతూ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఆట బొమ్మ అప్పటికే 5,000 ఏళ్ల క్రితమే దాన్ని కనుగొన్నారు. దాంతో చాలామంది ఆడుకున్నాం, అంతా బాగానే ఉంది. కానీ అసలు దీని వెనకాల ఉన్న మెకానిజం ఏంటి, దీని ప్రిన్సిపల్ ఏంటి, దీని ఫార్ములా ఏంటి అని బాగా రీసెర్చ్ చేసి కొన్ని నెలల పాటు మొత్తానికి ఆ ఫార్ములాని ఆయన కనుక్కున్నారు. కనుక్కుని ఈ ఫార్ములాను కనుక్కున్నాక తన శక్తిని ఉపయోగించి తిప్పగలిగే వాటిల్లో ఫాస్ట్గా తిరిగేది ఇదే అని అర్థమైంది. ఎందుకంటే ఇది వరల్డ్ రికార్డ్ట. ఇప్పుడు ఆ థమ్సప్ కానీ ఇంకోటి కానీ ఆ మూతకి ఇదివరకు ఈ మన పెట్ బాటిల్స్ వచ్చేవే, ఇప్పుడంటే అన్ని ప్లాస్టిక్ మూతలు, కానీ అది వరకు ఇనప మూతలు వచ్చేవి. ఆ మూతను చప్టా చేసి దానికి 2 చిల్లులు పెట్టి దారాన్ని అట్నుంచి ఇటు కట్టి ఇలా 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 తిప్పి ఫాస్ట్గా, తర్వాత ఇట్లా లాగుతూ ఉంటే అది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది ఆ మూత. ఈ ఒక ఆట బొమ్మ 5,000 ఏళ్ల క్రితం కనుగొనబడింది. అండ్ దీనికి ఒక వరల్డ్ రికార్డ్ ఉంది. ఎందుకు అని అంటే మనిషి తిప్పే వాటిల్లో అత్యంత ఫాస్ట్గా తిరిగేది ఇదేట. ఎంత అంటే 125,000 ఆర్పిఎం, అంత శక్తితో తిరగలదుట ఇది. అసలు నాకు అది తెలియంగానే అవునా అనిపించింది. అయితే ఇలా 125,000 ఆర్పిఎంతో తిరిగేటటువంటి ఈ ఎక్విప్మెంట్ మీద కొన్ని నెలల పాటు రీసెర్చ్ చేసి దాని ప్రిన్సిపల్ కనుక్కొని దాని ఒక సింపుల్ ఫార్ములాతో సింప్లిఫై చేసి ఆ బొమ్మని ఆ ఫార్ములాను ఉపయోగించి చక్కగా పనికొచ్చే సెంట్రిఫ్యూజ్ని తయారు చేశారు. సెంట్రిఫ్యూజ్ అంటే బ్లడ్ గ్యాస్ అనే ఈ మన బ్లడ్ని దాంట్లో ఏమైనా ఉన్నాయా, ఏంటి, ఎంత ప్లాస్మా ఉంది, ఇవన్నీ కూడా కనుక్కునేటటువంటి ఒక మెషిన్. సో ఇప్పుడు ఇందాక అక్కడ ఫ్లోర్ మీద పెట్టి ఉన్నది సెంట్రిఫ్యూజే, అది పనిచేయట్లేదు అంటే కరెంట్ లేదు కాబట్టి. సో అందుకని ఈ బొమ్మతో దాన్ని తయారు చేద్దామని చెప్పి మొత్తానికి ఆ ఫార్ములాని కనుక్కుని కేవలం 20 రూపాయలకి ఒక పేపర్ తోటి ఈ సెంట్రిఫ్యూజ్ని తయారు చేశారు. అండ్ దానికి ముద్దుగా పేపర్ ఫ్యూజ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. దాంతో మలేరియా, టీబీ, ఇంకా ఎన్నో వైరల్ ఫీవర్స్ రోగాలకి డయాగ్నోస్ చేయొచ్చు బ్లడ్ని తీసుకుని శాంపుల్ అని చెప్పి ఆ టెట్టాక్ స్టేజ్ మీద తను ఒక వేలుతో చిన్నగా అలా బ్లడ్ డ్రాప్ వచ్చేటట్టు పొడుచుకుని దాన్ని ఒక క్యాపిలరీలోకి పట్టి ఆ క్యాపిలరీని ఇప్పుడు ఈ పేపర్ ఏదైతే టాయ్ ఉందో దానికి టేపేసి పెట్టి దారం లోపలికి పోనిచ్చి మొత్తం ఇలాగ తిప్పి గిర్రగిర 90 సెకండ్స్ పాటు ఆ వీల్ గనక తిరిగితే, బ్లడ్ షేకర్ మీద తిరిగినట్టుగా తిరిగితే గనక 90 సెకండ్ల పాటు అంతే, కింద ఆర్బీసీ పైన ప్లాస్మా ప్రెసిపిటేట్ అయ్యి అలా తయారై విడివిడిగా ఉన్నది. దాని రేషియో ద్వారా మనిషి ఎనిమిక్గా ఉన్నాడా లేదు, బ్లడ్ సఫిషియెంట్గా ఉన్నదా అనేది తెలుస్తుందంట అలా ప్లాస్మాను బ్లడ్ విడిపోయిన తర్వాత. హౌ క్యూట్ కదా. అసలు సైన్స్ని ఇంత చక్కగా ఉపయోగించుకోవచ్చు అనే విషయము నాకు ఆయన్ని చూసిన తర్వాత అర్థమైంది. అది కూడా సూక్ష్మంలో మోక్షం. 20 రూపాయలకి సెంట్రిఫ్యూజ్ అంటే నిజంగా, అంటే ఎవరైనా డాక్టర్ పరిభాష తెలిసిన వాళ్ళు లేకపోతే ఎక్విప్మెంట్స్తో కనుక డీల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చక్కగా తెలుస్తుంది ఈ విషయం. అసలు సూపర్ అసలు. సరే, ఈయన ఇంకా బోలెడన్ని అద్భుతాలు చేశారు, అవన్నీ కూడా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మరి చెప్పాను కదా, సెంట్రిఫ్యూజు 20 రూపాయలకి తయారు చేయగలిగారంటే ఆయన, ఇది ప్రజలకి, సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం అంటే కదా. సరే, దీనికే నాకు అసలు సూపరు సాహో మహానుభావ అనిపించిందంటే, దీనికన్నా ఇంకొక విచిత్రం. 2011లో తన స్టూడెంట్ జిమ్తో పాటు తను ఒక పేపర్ మైక్రోస్కోప్ని తయారు చేశారు. దానికి ముద్దు పేరు ఫోల్డ్ స్కోప్ అని పెట్టుకున్నారు. దాన్ని ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా మైక్రోస్కోప్ అంటే అబ్బో జాన్సన్ వాళ్ళు వీళ్ళు ఎవరు రకరకాల వాళ్ళు చేస్తున్నారు, అది అసలు ఒక్కొక్కటి 30,000 50,000 ఇలా ఉంటూ ఉంటాయి, కొంచెం మంచివైతే కనుక. అయితే ఈయన 10 ఏళ్ళ పిల్లాడు కూడా ఈజీగా తయారు చేయగలిగేటటువంటి పేపర్ తోటి తయారు చేసే, అన్నీ కూడా సూక్ష్మంలో మోక్షమే, మనకి అందుబాటులో ఉన్న వాటితోటే తప్ప ఏది కూడా అసలు ఎక్కువ దాంట్లో కాంప్లెక్స్ టెక్నాలజీ లేదు, కాంప్లెక్స్ వస్తువులు లేవు. 10 ఏళ్ళ పిల్లాడు కూడా ఈజీగా మడిచి అలా తయారు చేయగలిగే 100 రూపాయల ఖర్చుతోటి అది కూడా తయారు చేయగలిగే మైక్రోస్కోప్ని ఆయన కనుక్కున్నారు. 2014లో తను తన స్టూడెంట్ జిమ్ కలిసి ఇదంతా కూడాను ఎక్కువ మంది జనాలకి చేరాలి, అసలు మైక్రోస్కోప్ అంటే ఏంటనేది తెలియాలి అని చెప్పి అక్కడ వీడియోలో చూపించారంటే, మామూలుగా ఈగ తర్వాత వానపం మీద ఉండే ఇదేంటి గీతలు ఉంటాయి కదా మామూలుగా, అవి సెంటిపెడ్ కాళ్ళు ఇలాంటి జర్రికుండే కాళ్ళు అలా అన్నీ అసలు ఒక్కటి కాదు రెండు కాదు అన్నీ చాలా నీట్గా క్లియర్గా కనపడేటట్టు, ఏ మైక్రోస్కోప్తో అయినా సరే పోటీ పడగలిగేటటువంటి క్లారిటీ ఉన్న విజన్తో మైక్రోస్కోప్ని తయారు చేశారు కేవలం 100 రూపాయలకే, అది కూడా పేపర్తో తయారు చేసి. పిల్లలకి ఎప్పుడైనా సరే సైన్స్ అంటే జిజ్ఞాస కలగాలి, ఒక ప్యాషన్ ఉండాలి, సో 2014లో 130 కంట్రీస్లో ఉన్న 50,000 మందికి ఈ మైక్రోస్కోప్స్ని అందజేశారు. 50,000 మైక్రోస్కోప్స్ని అందజేశారు వివిధ ఆర్గనైజేషన్స్కి. సో వాళ్ళందరూ కూడాను సిటిజన్ సైంటిస్ట్ నెట్వర్క్ అని ఒక ఫోరంని తయారు చేసుకున్నారు. లెబెనాన్లో ఉన్న సిరియన్ రెఫ్యూజీ క్యాంప్ నుంచి మొదలుపెట్టి ఎక్కడెక్కడికో ఇచ్చారు వీళ్ళ మైక్రోస్కోప్స్. అసలు ఆ లెబెనాన్లో ఉన్న సిరియన్ రెఫ్యూజీ క్యాంప్ వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళలేదంట ఇంతవరకు. అలాంటి స్కూల్కి కూడా వెళ్ళని ఎంతో మందికి మైక్రోస్కోప్ అంటే ఏంటో తెలిసింది వాళ్ళ కేవలం తన వల్ల. 1 మిలియన్ కన్నా కూడా ఎక్కువ మైక్రోస్కోప్స్ని ప్రపంచం నలుమూలలకి పంపాలి అనేది తన ఎయిమ్ ప్రస్తుతానికి. ప్రతి ఒక్క చిన్నపిల్లలకి సైన్స్ని ఫీల్ అయ్యేలా చెయ్యాలి. కేవలం చదవడం కాదు, ల్యాబుల్లోనో లేకపోతే ఇంకో చోట కూర్చుంటే రాదు. సైన్స్ అనేది మన జీవితం, మన జీవితంలో భాగం, మన కిచెన్లో, మన రెగ్యులర్ డైలీ రొటీన్ అన్నిట్లోనూ సైన్స్ ఉంది. సో అదొక సబ్జెక్ట్గా కాకుండా ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళ సహాయంతో అదొక సబ్జెక్ట్గా కాకుండా దాన్ని ఆస్వాదించేటట్టుగా తయారు చేయాలన్నది తన మోటో. ఎందుకంటే ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో సైన్స్ అనేది అవసరం. ఈ సైన్స్ మీద ప్యాషన్ మరి ఎలా రావాలి అని అంటే ఆయన చెప్పింది ఒకటే, మనకి ఒక మన ప్రతి ఒక్కళ్ళలో ఒక చిన్నపిల్లాడు ఉంటాడు. మీరు గమనిస్తే ఎప్పుడన్నా మీరు చిన్నపిల్లలతో మాట్లాడితే కనుక అదేంటి, ఇదేంటి, ఇది ఎందుకు, ఇది ఎందుకు ఇలా ఉంది, దీన్ని ఏమంటారు, ఇది ఎందుకు ఇట్లా ఎగురుతోంది, ఇలా ఏవేవో అడుగుతూ ఉంటారు. ప్రతిదీ వాళ్ళకి క్వశ్చన్ ట్యాగ్ అనేది కంపల్షన్. మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక పిల్లాడు ఉంటాడు. సో తనని మీరు గనక నిద్ర లేపగలిగితే, మనలో ఉన్న పిల్లాడికి మీరు పంచెప్పగలిగితే ప్రతి దాంట్లో మీరు ఒక క్వశ్చన్ని చూస్తారు. ఆ క్వశ్చను వదిలేయకూడదు అక్కడితో. వదిలేస్తే ఆ సర్లే మనకు ఆన్సర్ తెలియదు పెట్టదు, అనవసరంగా మనకు అవసరమా ఇంత బుర్ర స్ట్రెయిన్ చేసుకోవడం, అసలైనా మనకు ఆన్సరు తెలిసేలా లేదు ఒకవేళ. సో ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం, అదేదో వదిలేస్తే ఎవరో ఒకళ్ళు కనిపెడతారు, మనం దాన్ని వాడుకుంటే సరిపోతుంది అని కాకుండా సమాధానం దొరికే వరకు ఒక క్వశ్చన్ వేసుకుని దాని గురించి వెతికితే ఖచ్చితంగా సైన్స్ మీకు ఆన్సర్ ఇస్తుంది. అంటిల్ యూ గెట్ ఆన్సర్ బీ ఎ కిడ్ అండ్ సర్చ్ ద క్వశ్చన్ అంటారు ఆయన. సో మనలో ఉన్న చిన్నపిల్లల్ని అంటే చిన్నపిల్లల్ని అంటే మనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, పిల్లల్లో ఉండే సాధారణమైన జిజ్ఞాస ఏదైతే ఉంటుందో దాన్ని కనుక మనం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ప్రతి ఒక్క విషయంలోనూ ఇది ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు, ఏమిటి, ఎలా అని కనుక క్వశ్చన్ చేసుకుంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ మనం కూడా ఏదో ఒకటి ఇలాంటివి చేయగలుగుతాం, అట్లీస్ట్ చేయలేకపోయినా చదివే సైన్స్ని ఆస్వాదించగలుగుతాం. ఇవాళ రేపు పిల్లలకు కావాల్సింది ఇదే కదండి. వెసో బట్టి చదువులు ఎందుకు కదా, వాళ్ళు చదివిన ఆ సైన్స్ని వాళ్ళ నిజ జీవితాల్లో కనుక వాళ్ళు అన్వయించుకోగలిగితే మనం ఎవ్వరము రుద్ది చదివించక్కర్లా, వాళ్ళకే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలగాలి అంటే ఇలాంటి వాళ్లే మనకి ఇన్స్పిరేషన్. అందుకనే ఇలా ఎంతోమంది యూత్ ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, కేవలం యూత్ అనే కాదు మనసుకే యూత్, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్, మనసు ఎప్పుడు యూత్గానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా కనిపెట్టాలి అనుకున్నా బెటర్ లేట్ దాన్ ఎవర్, ఇలాంటి ఇన్స్పిరేషన్తో మీరు దూసుకెళ్ళిపోండి మీకెందుకు. సో ఇందులో ఉన్నటువంటి మంచిని మనము అలా రోజు గుర్తు చేసుకొని వీలైతే ఈ ఎపిసోడ్ని ఆడియో భూమిలో చిత్రం బళ్ళారవి చిత్రంలో పదే పదే వినండి, ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి. చక్కగా మీరు ఒక మంచి సమాజానికి ఉపయోగపడేది ఏదో ఒకటి మీ జీవితాన్ని మలుచుకోండి, సమాజానికి నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా చేయండి. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం December 22, 2017 నాటి ఎపిసోడ్.
Lowe's knows July 4th savings are worth celebrating. Right now, get up to 40% off select major appliances and get an additional 10% off two or more select major appliances. Plus, get three Scotts Naturescapes 1.5 cubic foot mulch bags for just $10. These deals are coming in hot. Lowe's, we help, you save. Valid through 7/9. Selection varies by location. While supplies last. See Lowe's.com for more details. Excludes Alaska and Hawaii.